ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತೇ ನಮಃ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ನಾರಾಯಣಂ ನಮಸ್ಕೃತ್ಯ ನರಂ ಚೈವ ನರೋತ್ತಮಂ ದೇವೀಂ ಸರಸ್ವತೀಂ ವ್ಯಾಸಂ ತತೋ ಜಯಮುದೀರಯೇತ್. ಗರುಡ ಪುರಾಣಲ್ಲೋ సదాచారముల గురించి వివరించుకుంటున్నాం. అందులో భాగంగా సంధ్యావందన ప్రాశస్త్యం గురించి చెప్పాను. తప్పక అర్ఘ్యప్రదానం చెయ్యండి అనగానే మన భక్తులంతా చెప్పినట్టుగా చేయడం మొదలుపెట్టారు. తెలియకుండానే మన వాళ్ళందరూ ఋషులు అవుతున్నారు. ఇప్పుడు మునులు ఋషులు అని పిలువబడేటటువంటి గృహస్థాశ్రమంలో ఉన్న జీవులు ఈ సత్కర్మాచరణల వల్ల గురువులు పురాణములు చెప్పినట్టుగా ఆచరించడం వల్ల, గురువులు చెప్పిన పనులు చెయ్యడం వల్ల మహాపాపముల నుంచి విముక్తి పొందుతారు. దేవయజ్ఞము, భూతయజ్ఞము, పితృయజ్ఞము, మానుష యజ్ఞము, బ్రహ్మయజ్ఞము అని ఒక 5 యజ్ఞములు ఉన్నాయి. ఈ 5 యజ్ఞములని కలిపి పంచయజ్ఞములు అంటారు. మీరందరూ ఇంచుమించుగా లలితా సహస్రనామ పారాయణ చేస్తున్నారు, విష్ణు సహస్రనామ పారాయణ చేస్తున్నారు. అందులో ప్రత్యేకంగా లలితా సహస్రనామంలో పంచయజ్ఞప్రియ అనే అమ్మవారికి ఒక నామం ఉన్నది. పంచయజ్ఞములంటే ఆవిడ చాలా ఇష్టపడుతుంది అని. అలాగే అసలు యజ్ఞమే విష్ణువు అని విష్ణు సహస్రనామం చెబుతోంది. కాబట్టి ఈ యజ్ఞమే భగవంతుడైన విష్ణు స్వరూపం. ఆ విష్ణువు 5 యజ్ఞముల రూపంలో ఉన్నాడు. ఈ 5 యజ్ఞములు మానవుడై పుట్టినవాడు చెయ్యాలి. పూర్వం అంటే ఈ ఉద్యోగాలు, గందరగోళాలు, ఈ ధన సంపాదన, ఈ డబ్బు కట్టలు, ఈ పిచ్చ లేదు. అప్పుడు కేవలం చక్కగా వ్యవసాయం చేసుకోవటం, ఎవరి ధర్మాలు వాళ్ళు ఆచరించటం, సుఖంగా బ్రతకడం చేశారు. ఏమాటంటే ఒకానొకప్పటి కాలం స్వర్ణయుగం. ఏదో మధ్యలో మహారాజులు వాళ్లలో పడు తగాదో పడి యుద్ధం చేసినా ప్రభుత్వాలు మారినప్పటికీ ప్రజలకి ఏ ఇబ్బంది లేకుండా చూశారు వాళ్ళు. ఉదాహరణకి మహాభారత యుద్ధం జరిగింది. కౌరవ పాండవులు 18 లక్షల సైన్యాన్ని చేకూర్చుకుని ఘోర యుద్ధం చేశారు. సైనికులు యుద్ధంలో ఎంతో మంది చచ్చిపోయారు. దాదాపు 72 కోట్ల మంది పైన చచ్చిపోయారని మహాభారతంలో చెప్పారు. కానీ ఇంత గందరగోళం మహారాజుల మధ్య జరిగిన ప్రజలకు ఎప్పుడు ఏ ఇబ్బంది రాలేదు. వ్యాపారం చేసుకునే వయసులు వారు వ్యాపారం చేసుకోగలిగారు. వ్యవసాయం చేసుకునే రైతులంతా వాడు వ్యవసాయం చేసుకున్నారు. యజ్ఞాలు చేసుకునే వాళ్ళు యజ్ఞాలు చేసుకున్నారు. అంటే సామాన్య ప్రజానీకాలకి ఎప్పుడు ఏ ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు వస్తున్న ఇబ్బంది ఏమిటో తెలుసిన మీకు? దేశాలకి దేశాలకి మధ్యలో తగాదాలో సామాన్య ప్రజలు చంపేస్తున్నారు. ఇప్పుడు చూడండి, పాకిస్తాన్ టెర్రరిస్టులు వచ్చి పడిపోవడం, ఆ తురకాళ్ళు వచ్చి ప్రజల మధ్యలో బాంబులు పెట్టి చంపుతున్నారు. ఈ దరిద్రపు లక్షణం, ఈ మహాపాపపు లక్షణం ఆ రోజుల్లో లేదు. ఎంత ఆశ్చర్యకరమైన విషయాలు మన పురాణాల్లో ఉన్నాయంటే వింటే ఆశ్చర్య కలుగుతుందన్నమాట. ఎప్పుడూ కూడా మన మహాభారత కాలం వరకు కానీ, కలియుగంలో జనమేజయాదుల కాలంలో కానీ ప్రభుత్వాల మధ్యలో యుద్ధం జరిగాయి, ప్రజల మధ్యలో యుద్ధం జరగలేదు. అక్కడికి కీచకుడి కాలంలో, విరాట్ రాజు గారి కాలంలో కూడా సుశర్మ అని త్రిగర్త దేశాధిపతి ఉన్నాడు, అతనికి విరాట్ రాజు గారికి మధ్యలో తగాద ఉండేది. కీచకుడు విరాట్ రాజు గారి తరఫున త్రిగర్త దేశాధీశులతో యుద్ధం చేసేవాడు. వాళ్ళలో వాడు కొట్టుకున్నారు, కానీ ప్రజలు ఎప్పుడూ ఏడిపించలేదు. చూశారా మరి? కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, ప్రజలు వారి కర్మలు వాళ్ళు సక్రమంగా ఆచరించేవారు. ఇవాళ మన కర్మయోగం వల్ల ఎప్పుడు ఉద్యోగం ఉంటుందో తెలియదు, ఎప్పుడు ఊడుతుందో తెలియదు, ఏ టైంలో పని చేయాలో తెలియదు. దానికి పొద్దున్న లేదు, రాత్రి లేదు, అర్ధరాత్రి లేదు, ఇంకోటి లేదు, ఆన్లైన్లో లేదు, లేకపోతే ముఖాముఖి లేదు. ఇవంతా కలియుగ లక్షణం. అందువల్ల కలియుగంలో నిత్యము పంచయజ్ఞములు చేయలేము. అందుకోసం ఇంత ఉపోద్ఘాతం చెబుతున్నాను. మీరు పంచయజ్ఞములు చేసి తీరాలి అని మన పెద్దలు చెప్పారు. చేద్దామంటే కలియుగంలో కుదరదు. అందుకని ఏం చెప్పాడు? అప్పుడప్పుడు చెయ్యండి అన్నారు. నాయన, నిత్యము అన్ని యజ్ఞములు అన్ని కార్యాలు చేయలేము, సదాచారం అని చెప్పినంత మాత్రం చేత కలియుగంలో నిత్యం ఈ ఆచారాలు పాటించలేము. ఈ కాలం అటువంటిది. అందువలన అవకాశం ఉన్నంత వరకు, సమయము చిక్కినంత వరకు ఈ పనులు చెయ్యండి అన్నారు. అందులో వైశ్వదేవం వంటివి దేవయజ్ఞములు. ఇవి ఒకవేళ మనకు అన్నీ తెలియకపోయినా దేవతల పేరు చెప్పి ఇప్పుడు మొన్న మేము చేసినటువంటి యజ్ఞములన్నీ కూడా దేవయజ్ఞములే. వైశ్యదేవం అని ఒకటి ఉన్నది, ఆ ప్రక్రియ అంతా ఒక ముక్కలో చెప్పేది కాదు కానీ చెప్పట్లా, అది చేసేవాళ్ళని పక్కన పెట్టండి, వాళ్ళు అలాగే దేవయజ్ఞం చేస్తున్నారు. మరి అందరూ వైశ్యదేవం చేయలేరు కదా, అప్పుడప్పుడు ఏం చేయాలన్నమాట. ఇప్పుడు ప్రణవపీఠంలో 20 యజ్ఞములు జరిగాయి. నవగ్రహ యజ్ఞం జరిగింది, సూర్యుడి యజ్ఞం జరిగింది, విష్ణు యాగం జరిగింది, రుద్రయాగం జరిగింది, అమ్మవారి యాగం జరిగింది, కాలభైరవ యాగం జరిగింది, ఇలా అనేక రకాల యాగాలు జరిగాయి. ఈ యాగములన్నీ దేవతలకు సంబంధించినవే. ఏ యజ్ఞములలో మనం పాల్గొన్నా లేక వాటిలో కొంత ధనం మనం సమర్పించినా ఏమీ సమర్పించకపోయినా, ఆహా యజ్ఞం బాగా చేస్తున్నారండి అని ఆ యజ్ఞమును దూరం నుంచే ప్రశంసించి యజ్ఞం చేసేవాడిని పొగిడిన ఆ వ్యక్తులంతా దేవయజ్ఞం చేసిన వాళ్ళు అవుతారు. కొసమరి పోటీ విన్నారుగా మీరు, యజ్ఞం చెయ్యలేకపోవచ్చు, యజ్ఞమునకు గోత్రనామాలు పంపలేకపోవచ్చు, దురదృష్టవశాత్తు డబ్బు లేకపోవడంలో డబ్బు పంపలేకపోవచ్చు, ఏమీ చేయలేకపోయినా పాప మహాత్ముడు ఒక ఆయన యజ్ఞం చేస్తున్నాడండి, ఆయన 10 కాలాలు యజ్ఞములు చెయ్యాలి అని కోరుకుని ఆ యజ్ఞములకు ఆనందించడం కూడా యజ్ఞం చేయడమే. యజ్ఞం చేయలేకపోయినా యజ్ఞం చేసేవాడు చూసి సంతోషించాలి, ప్రోత్సహించాలి. అంతేకాని పక్కన ఓడి ఏం యజ్ఞం చేశాడు వీడు, వీడికి ఏమవచ్చు అని కామెంట్ పెడితే ఆ యజ్ఞము పాడు చేసిన మారీచ శుభాహాదులు పొందిన గతులు పొందుతారట. యజ్ఞం మీద అందుకే కామెంట్ పెట్టకూడదు, ఎవరు యజ్ఞం చేయనండి, తోచినట్టు చేశారండి వాళ్ళు. ఇప్పుడు ఒక ఆయనకి బాగా మంత్రం వచ్చు, ఒక ఆయన అంత బాగా రాదు, కానీ ఎంతో కొంత శ్రద్ధతో యజ్ఞం చేశాడు, ఆ యజ్ఞాన్ని మెచ్చుకోండి. కాబట్టి ఈరోజు నుంచి మీరు ఏం చేస్తారంటే, మీరు యజ్ఞం చేసేవాడిలో లోపం ఉంటే ఆ వ్యక్తికి విడిగా చెప్పండి, కానీ యజ్ఞమును తిట్టకండి. యజ్ఞ నింద మహాపాపం. విశ్వామిత్రుడు చేస్తున్న యజ్ఞములు పాడు చేయడానికి ప్రయత్నించిన శుభాహుడు ఒక్క బాణం దెబ్బకి చచ్చాడు, మారీచుడు 2 సార్లు చావు దెబ్బతిని 2వసారి చచ్చిపోయాడు. ఇంకా వాళ్ళు అదృష్టవంతులు, రాముడి చేతిలో చచ్చారు కనుక కొంతలో కొంత ఉత్తమ గతులకు వెళ్ళారు. ఇప్పుడున్న వాళ్ళని చంపడానికి రాముడు లక్ష్మణుడు రాడు. యజ్ఞములను నిందించే పరమ పాపాత్ములు గుండెపోటుతోటో రోగంతోటో తిండి లేకో యాక్సిడెంట్లోనో గిజ గిజ కొట్టుకు చచ్చి నరకాలకు పోతారు. కాబట్టి యజ్ఞములను ప్రోత్సహించాలి. ఈ దేవయజ్ఞములు వీలున్నప్పుడు చెయ్యాలి, ఇది మానవ కర్తవ్యం. కాబట్టి మొదటిది దేవయజ్ఞం, ఇంకా రెండవది భూత యజ్ఞం. కాకులు కుక్కలు ఇటువంటి వాటికి అంత ఎంత ఆహారం పెడుతున్నారే, దాన్ని భూత యజ్ఞము అన్నారు. ప్రాణులందరికీ మనం పెట్టేటటువంటి ఆహారమే భూత యజ్ఞం. ఇక్కడే ఒక విషయం తెలుసుకోవాలి, ఈ భూత యజ్ఞంలో పిల్లులకు మాత్రమే మనం డైరెక్ట్గా ఆహారం పెట్టకూడదు. పిల్లులు వాటంతా దొంగతనంగా తినేస్తాయి. పిల్లులకి మాత్రం అన్నం ముద్దలు పెట్టడం చేస్తే అంత పాపం మరవట్లేదట. అలాగే పెంపకం పిల్లులకు కూడా మనం తినేసాక మిగిలిపోయిన అన్నం ఒక పక్కన పెడితే అవి తినాలి తప్ప డైరెక్ట్గా వాటిని ప్రేమగా పిలిచి పిల్లి పిల్లి ఓ మై డియర్ మళ్ళీ నా చెల్లి అని దాని నోట్లో అన్న ముద్దలు పెడితే మాత్రం మహాపాపం అని చెప్పారు. పిల్లులకి డైరెక్ట్గా ఏదైనా పెడితే అది మహాపాపం. కాకులకి పెట్టచ్చు, కాకులు పితృదేవతా స్వరూపాలు కాసేపు. ఈ కాకులకి పక్షులకి అన్నం మెతుకులు వేయడం, బియ్యం గింతలు వేయడం ఎంత పుణ్యం అండి. మా ప్రణవపీఠంలో నైవేద్యం అయ్యాక కొంత అన్నం రోజుల గోడల మీద వేస్తాం. కాకులు ఈ వడ్రంగి పెట్టలు, లఘుముఖి పెట్టలు, చెకుముఖి పెట్టలు, తీతువు పెట్టలు, అన్ని పెట్టలు వస్తూ ఉంటాయి, వచ్చి తినేసి వెళ్ళిపోతూ ఉంటాయి, సంతోషంగా తినేసి కారకారం అంటాయి. అసలు లైవ్ గుళ్ళో చేసినప్పుడల్లా పక్క నుంచి వచ్చే కాకులు ఇవే, మమ్మల్ని చూడగానే అన్నం వచ్చేస్తుందేమో, ఏదో మళ్ళీ నైవేద్యం పెట్టారేమో అని అరుస్తున్నాయి. ఆ అరుపులు లైవ్లోకి వస్తున్నాయని పాపం మా భక్తులు అందరూ, గురువు గారు కాస్త మీరు గదిలో చెయ్యండి లైవ్, అప్పుడు ఈ కాకుల శబ్దం రాదండి అన్నారు. ఏకాకిగా చెయ్యండి కానీ కాకి దగ్గర చెయ్యండి అన్న వల్ల నేను ఇప్పుడు ఏకాకిగా ఇక్కడ కూర్చున్నాను శబ్దాలు రావడం. ఈ కాకులకు పెట్టే ఆహారం అంతా భూతయజ్ఞమే. ఆకలితో మలమల మలం ఆడిపోతున్న పక్షులన్నిటికీ ఆహారం పెట్టాలి. ఒక రహస్యం ఏంటంటే, ఈ బాగా చెమటతో అలసిపోయినటువంటి వాళ్ళకి గుర్తుపెట్టివాడి, ఒళ్ళంతా బట్టి కొట్టుకుపోయి చెమటతో అసహ్యంగా ఉన్నాడు ఒకడు, వాడు కూడా ప్రాణే కదా పాప ఆకలితో ఉన్నాడు, కానీ వాడికి మాత్రం ఇంటి బయట పెట్టమన్నారు, ఎందుకంటే వాడి శరీరంలో బ్యాక్టీరియా ఉంటుంది. అందుకు చెప్పారు మన వాడు ఎవరి మీద ద్వేషంతో చెప్పరా, ఇవాళ మనం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అని చెబుతున్నామే. ఇవి పురాణాల్లో ఎందుకు చెప్పారంటే, పొలంలో పని చేసాడు ఒకడు, లేదా తోటంతా నీళ్ళు పెట్టాడు, అప్పుడు వాడు శరీరం అంతా చెమట కారిపోతూ బ్యాక్టీరియాతో ఉంటాడు, అటువంటి వాడిని పిలిచి బెడ్రూమ్ మీద రండి మా బెడ్ మీద కూర్చోండి, బెడ్ మీద కూర్చోండి, కూర్చోండి, కూర్చోడానికి ఇది బెడ్డు, తినడానికి ఫుడ్డు అంతే. అప్పుడు ఆ చెమటంతా దాని మీద పడి మొత్తం అనారోగ్యం వచ్చేస్తుంది వాతావరణం అంతా. కాబట్టి ఏమవుతుందన్నమాట, అటువంటి వాళ్ళకి, అలిసిపోయిన వాళ్ళకి, చెమటతో ఉన్న వాళ్ళకి, మలినంతో ఉన్న వాళ్ళకినేమో ఇంటి బయట భోజనం పెట్టమన్నారు. శుభ్రంగా ఉన్నప్పుడు లోపలికి పిలిచి భోజనం పెట్టాలి. ఈ కుక్కల వంటి పశువులకి, పక్షులకి ఇంట్లో అన్నం పెట్టకూడదు. ఇవాళంటే ఇళ్లలో కుక్కలు పెంచేసి కుక్కను కూడా మంచం మీద కూర్చోబెట్టుకుని కుక్క అంటూ అక్కతో సమానంగా కుక్కను చూసుకుని దానికి అన్నం పెడితే దాంతోపాటు దాని ఇంగిలి తింటే లేని రోగాలు రావా? ఆ పశువుల దగ్గర ఎటువంటి బ్యాక్టీరియా ఉంటుంది, లాలాజలం ఉంటుంది, మలమూత్రాలు విసర్జిస్తూ ఉంటాయి, ఎంత డేంజర్ అది. అందువల్ల వాటికి భోజనం ప్రేమగా పెట్టండి, కానీ ఇంట్లో మీతో పాటు సమానంగా పెట్టకుండా కొంచెం దూరంగా నేల మీద పెట్టాలని గరుడ పురాణంలో సుస్పష్టముగా 50వ అధ్యాయంలో చెప్పారు. ఇప్పుడు నేను చెబుతున్నవని గరుడ పురాణంలో వీటిని పాటిస్తే పుణ్యం పురుషార్థం, ఆరోగ్యం ఆనందం కలుగుతాయి. కాబట్టి వాటికి మాత్రం దూరంగా పెట్టండి. ఇదంతా కూడా ఏమని పిలువబడుతుంది, ఇప్పుడు ఇందాక చెప్పిన ఈ పతితులకు, చండాలులకు, అలిసిపోయిన వాళ్ళకి, కాకులకి, పక్షులకి, వీళ్ళందరికీ కడుపు గ్రహించి అప్పుడప్పుడు ఎంత అన్నం పెడితే అది ఏమని పిలువబడుతుంది, భూత యజ్ఞం అని పిలువబడుతుంది. ఇంకా మూడవది పితృయజ్ఞం. మన పితృదేవతలకు అప్పుడప్పుడు పిండ ప్రదానం చేస్తాం కదా. ఒక ఆయనకి తండ్రి లేడు, ఒక ఆయనకి తల్లి లేదు, లేదా ఇంకోటి ఎవరికో ఎవరో లేరు బంధువులు, అటువంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి అప్పుడప్పుడు మనం తద్దినం పెట్టడం, అమావాస్య తర్వాత పితృతర్పణాలు ఇచ్చే రోజులు, అలాగే భాద్రపద మాసంలో వచ్చేటటువంటి రోజులు, అటువంటి కాలాల్లో వాళ్ళకి తర్పణాలు ఇచ్చి పిండ ప్రదానం చేయటం. ఇవి సాధారణంగా తద్దినన్నాడు ఎలాగో పెట్టాలి. ఇప్పుడు అసలు తద్దినం అంటే ఏంటి అడిగేళ్ళండి, ఇదో పెద్ద తద్దినం అయ్యేవారు. కానీ తద్దినం అంటే తత్ దినము. ఉదాహరణకి మా తండ్రి గారు మాఘమాసంలో బహుళ పంచమి నాడు శరీరం విడిచిపెట్టారు. అందువల్ల 10వ రోజు ధర్మోదకాలు సరిగ్గా శివరాత్రి నాడే. మాఘ బొగుడు పంచమి వచ్చిందంటే ప్రతి సంవత్సరం మా నాన్నగారి పేరు మీదుగా తద్దినం పెట్టాలి. అంటే ఆయన పోయిన దినం అన్నమాట. అది దినం అంటే రోజు, ఆ రోజే మళ్ళీ తిరిగి వచ్చిందని అర్థం. ఇదిగో 27వ తారీఖు నాడు ఈసారి జ్యేష్ఠ శుక్ల పంచమి అమ్మగారి తిథి వచ్చింది. ఆ తిథి నాడు ఆవిడకి పెట్టేటటువంటి ఆహారం పిండ ప్రదానం తత్ దినము, తద్దినం అయ్యింది. అలాగే కొంతకాలం పైకి అప్పుడో ఒకప్పుడు అందరూ వెళ్ళిపోతారుగా, ఆ వెళ్ళిపోయిన వాడు ఏ తిథి నాడు వెళ్ళాడో ఆ తిథి నాడు మధ్యాహ్నం పూట మనం చేసే కార్యక్రమం అంతా కూడా పితృయజ్ఞమే. అలాగే కాశీ, గయా ఇటువంటి క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఈ మరణించిన వారి పేరు మీదుగా మళ్ళీ పిండ ప్రదానం చేయాలి. క్షేత్రములలో ఇక తిథులతో సంబంధం లేదు. ఇప్పుడు గయ వెళ్ళాడు, వెళ్ళిన రోజే పెట్టేయాలి పిండం అక్కడ, అంతేగాని మళ్ళీ తద్దిన వచ్చేదాకా అక్కడ ఆగుతానంటే కుదరదు. క్షేత్రములలో దేశకాలాలతో సంబంధం లేకుండా వెళ్ళినప్పుడు పెట్టాలి. గయా, కాశీ, ప్రయాగ, బదరిలో ఉన్న బ్రహ్మకపాలం ఇటువంటి క్షేత్రాలకు వెళ్ళినప్పుడల్లా పిండ ప్రదానం చేయాలి. అవి పితృయజ్ఞములే. ఇలా ఈ విధంగా పితృదేవతల కోసం జరిపించే శ్రాద్ధాలు, అందులో కొంతమంది నిత్యశ్రాద్ధం అని చేస్తారు. ఈ నిత్యశ్రాద్ధం అంతా పితృయజ్ఞము అని అనబడుతుంది. ఈ యజ్ఞములు మూడింటిలో పితృయజ్ఞం ఉత్తమ గతులు ప్రసాదిస్తుంది, మీకు వంశాభివృద్ధి ఇస్తుంది. చాలామందికి పిల్లలు లేకపోవడానికి గల కారణం, ఇంట్లో భార్యాభర్తల మధ్యలో తగాదా రావడానికి కారణం, ఎంత గింజుకున్న సొంత ఆస్తి రాకపోవడానికి గల కారణం ఈ పితృయజ్ఞములు సక్రమముగా చేయకపోవటం. చేయవలసిన వాళ్ళు చేయరు, దానివల్ల ఉపయోగం ఉందండి. ఇప్పుడు నాకు జారి పుట్టి ఎవడంకో పిండం పెట్టడం వల్ల వాళ్ళకి ఎంతో కొంత అందుతుంది, కానీ అది పూర్తి ధర్మం కాదు. ఇంట్లో వాళ్ళు చెయ్యాలి. సొంత అన్నగారు చచ్చిపోతే ఈ మధ్యకాలంలో ఒక ఆయన అన్నగారికి పిండం పెట్టలేదు. అటువంటి పాపాత్ముడికి ఏ శిక్ష వేస్తాడో ఎవడు ఆలోచించండి. ఒక ఆయనకు ఒక అన్నగారు ఉన్నారు, ఇది జరిగింది ఈ మధ్యనే. సొంత అన్న, జ్యేష్ఠ భ్రాత పితృ సమహ, అన్నగారు తండ్రితో సమానుడు. పాప అన్నగారికి పెళ్ళం లేదు, బిడ్డలు లేరు, అందరూ పోయారు, దిక్కు లేదు. అప్పుడు తమ్ముళ్ళు పిండం పెట్టాలా వద్దా? పెట్టలేదు. పెట్టకపోతే ఏమవుతుందో తెలుసా? వీళ్ళు చివరి రోజుల్లో మంచం మీద పడతారు, నారాయణతను అనుభవిస్తారు. అనాథ ప్రేత సంస్కారాత్తు కోటి యజ్ఞ ఫలం లభ్యతని శాస్త్రం చెబుతోంది. దిక్కులేని శవానికి సంస్కారం చేస్తే, అంటే తగలబెట్టి పాతిపెట్టి ఈ కార్యక్రమాలు చేస్తే వాడికి కోటి యజ్ఞ ఫలితం వస్తుందట. అటువంటిది ఎంతో ప్రేమతో పెంచిన అన్నగారికి డబ్బు కక్కుర్తితో పిండం పెట్టకపోతే నువ్వు పిండం లేక గండం పాలయ్యి యముడికి దగ్గరికి పోతావు అని గరుడ పురాణం చెబుతున్నది. పెద్ద ఖర్చు కదండి, ఈ రోజుల్లో బోరి డబ్బులు వస్తున్నాయి మనం చేదస్తాం అనుకుంటాం కానీ వాటిని, ఈ పిండ ప్రధానాలు చేదస్తాం కాదు. ధనము లేకపోతే దారిద్ర్యంతో ఉంటే అది వేరే విషయం, కానీ దారిద్ర్యం ఉన్నవాళ్ళు కూడా ఈ మధ్యన పితృయజ్ఞాలు శ్రద్ధగా చేస్తున్నారు. మా పీఠం దగ్గర కొంతమంది పేదవాళ్ళు ఉన్నారు, ఇళ్లలో తద్దినం వస్తే చక్కగా ఒక తోటకూర కాస్త బియ్యం పట్టుకొచ్చి మా అర్చకుడికి ఇచ్చి వెళ్ళిపోయారు మొన్న. వాళ్ళు డబ్బు లేని వాళ్ళు, వాళ్ళు పట్టుకొచ్చిన ఆహార పదార్థాలు చూసి నాకేశ్చర్యం కలిగింది. మా అర్చకుడు వచ్చాడు, చూడండి ఇదిగో పలానా వాళ్ళు ఇలా పట్టుకొచ్చారండి అన్నాడు. అది చూస్తే 5 కూరగాయలు ఉన్నాయి అందులో. అంటే పేదవాళ్ళు కూడా పితృయజ్ఞం చేస్తున్నారు, తమ పెద్దల పేరు చెప్పి కాస్త ఆహార పదార్థాలు స్వయం పాకిస్తున్నారు. అది తద్దిన కింద లెక్క, అది పితృయజ్ఞమే లెక్క. వాళ్ళు ఎంతో భక్తితో ఇచ్చారు, అది ఆయన పుచ్చుకున్నాడు. కాబట్టి పితృదేవతలు ధరిస్తారు, వాళ్ళకి న్యాయం చేకూర్చిన ఆ కుటుంబ సభ్యులు ఉత్తమ గతులు పొందుతారు, సుఖం పొందుతారు. పాత పాపాలు క్రమక్రమంగా పోయి తప్పక వాళ్ళంతా సుఖమే పొందుతారు. ఈ దృష్టిలో పెట్టుకోండి, ఈ డబ్బులు శాశ్వతం అనుకోకండి. మనందరము కళ్ళ ముందు ఈ ధనాలని, ఈ గృహాలను, మన సమస్తాన్ని, ఆఖరికి మన శరీరమును కూడా ఇక్కడే వదిలి వెళ్ళిపోతాం. ఇవన్నీ మనతో వచ్చేస్తాయి అనుకుంటున్నారేమో, ఎవడితోటి రావు. మా కళ్ళ ముందు ఎంతోమంది వెళ్ళిపోయారు, మనము వెళ్ళిపోతున్నాం, మన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. ధనము సంపాదించవద్దని ఎవడ ఉండాలా, నీ ఇష్టం వచ్చినట్టు రేపు చావులు ఎదుర్కొని సంపాదించు. కానీ ఇలాంటి పుణ్యకార్యములు చేసేటప్పుడు చెయ్యి. చెయ్యమన్నాం కదా అని కొంతమంది చేస్తారు, వాడికి వచ్చే జీతం 10,000, 15,000, 12,000, 20,000 పెట్టి తద్దినం పెడితే అది తప్పే. అప్పుడు రేపు పొద్దున విడికి తద్దినం, రోజు తద్దినేది, ఇంట్లో తిండి లేక ఎద్దినం తద్దినం నాస్తే తద్దినం దుర్దినం అన్నట్టుగా అవ్వకూడదు. మళ్ళీ చెయ్యటం సక్రమంగా చెయ్యాలి, కానీ పిచ్చి పని చేయకూడదు. ఉదాహరణకు ఒక ఆయనకు 40,000 జీతం అనుకోండి, ఈ 40,000 దాన ధర్మాలు చేస్తే ఇంట్లో పెళ్ళాం బిడ్డలు ఎవడు పోషిస్తాడు? ఈ పెళ్ళాం బిడ్డలు రోడ్డు మీద వదిలేసి నువ్వేమో పితృయజ్ఞం చేశానంటే పితృదేవతలు అనుగ్రహిస్తారనుకుంటున్నారా మిమ్మల్ని? అప్పుడు అనుగ్రహించరు. నీకు వచ్చిన దాంట్లో స్వల్పంగా కొంత ఖర్చు పెట్టు, నీ కుటుంబ పోషణకి ఇబ్బంది లేనంత ధనమును వ్యయం చెయ్యి. ఓ 40,000 వస్తే ఓ 1,000 రూపాయలు ఖర్చు పెట్టి పితృయజ్ఞం చెయ్యి. మొత్తం మీద మ్యాక్సిమం ఆ 40,000 జీతంలో ఒక 5,000 దాటి నువ్వు ఇష్టం ఖర్చు పెట్టేయకూడదు. ఏది నెలకి నేను చెప్పాను, నెలకి 40 వస్తే ఒక 5,000 ఈ మంచి కార్యక్రమాలకు వినియోగించు, మిగతా 35,000 నీ కుటుంబానికి వినియోగించు. లేకపోతే రేపు పొద్దున నీ ముఖం ఒడు చూడు, రేపు పొద్దున అంటే నీవు శరీరం విడిచిపెట్టేటప్పుడు నీకు తద్దినం పెట్టడానికి మళ్ళీ ఈ డబ్బు కావాలి, అవి కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మళ్ళీ గురువుగారు చెప్పిన దాన్ని సరైన మార్గంలో అన్వయించుకొని ఎలా కర్మ చెయ్యాలో అలా చెయ్యాలి. చెప్పాం కదా అని చేయడం మొదలెట్టి మొత్తం పాడు చేసుకోకూడదు, అహో మూలోచ్చేద అన్నట్టుగా అవ్వకూడదు. అంటే ఏమిటి, ఒక మామిడి చెట్టు ఉంది, మామిడి చెట్టు పండ్లు మాత్రం మనం కోసుకోవాలి, పండే తినాలి. మొత్తం చెట్టు అంతా వేళ్ళు తెగ్గొట్టేసి పట్టుకుపోతే చెట్టు చచ్చిపోతుంది, చెట్టే పోతే ఇక మనకి ఏ ఫలము ఉండదు. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు తన ఆదాయమును దృష్టిలో పెట్టుకుని కొంచెము వ్యయించి పితృయజ్ఞం చెయ్యాలి. ఈ పితృయజ్ఞములు చేయకపోతే, ఈ పిండ ప్రదానాలు చేయకపోతే మాత్రం వాడు ద్రోహి, వాడు ఉత్తమ గతులకి పాడని శాస్త్రం చెబుతున్నది. ఈ పితృయజ్ఞం అయ్యాక ఇక మానుష యజ్ఞము అన్నారు. అంటే ఏమిటనమాట, మనుష్యులకి, చదువుకున్న వారికి, ఆత్మీయులకి, పేదలకి అప్పుడప్పుడు భక్తితో ఆహారం పెట్టడం మానుష యజ్ఞం. బియ్యము కానీ, గరుడ పురాణం చెబుతున్న మాట, యథాశక్తి బియ్యం కానీ, అన్నము కానీ, కూరలు కానీ, ఆఖరి కొన్న వారికి, బాగా చదువుకున్న పండితులకి, పురోహితులకు, కటిక దారిద్ర్యంలో ఉన్నటువంటి వాడికి, కటిక దారిద్ర్యంలో ఉన్నవాడు ఇంక వాడికి కులంతో లేదు, వాడికి ఏ కులమైనా పర్వాలేదు, ఎటొచ్చెట్టు పోయి వాడు హింసాపురుడు అవ్వకుండా ఉంటే వాడికి దానం చేసేయమన్నారు. మళ్ళీ మానుష యజ్ఞం అనే పేరుతో ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టమన్నాం కదా అని టెర్రరిస్ట్కి పెట్టకూడదు. ఓ చోట ఒక పాత బస్తీ ఉంటుంది రండి, అక్కడ ఉన్నటువంటి వాడికి అన్నం పెడితే ప్రపంచానికి ద్రోహం చేస్తారు వాళ్ళు, అన్నం పెట్టిన వాడి మీద బాంబు వేసి ఉంటారు, వాళ్ళకి పెట్టకూడదు. మంచివారికి అన్నం తిన్న తర్వాత సాటివారికి అంతో ఎంత ఉపకారం చేసే వాళ్ళకి మాత్రమే అన్నం పెట్టాలి, దానం చెయ్యాలి. ఈ దానం మనుష్యులకి, సాటివారికి మనం చేసుకునే సేవంతా మానుష యజ్ఞమే. ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ, మన సత్సంగ సభ్యులు అధిపతి సత్సంగ సభ్యులు చేస్తున్న గొప్ప పని మానుషయజ్ఞం. అంటే ఏమిటి, కొంతమందికి ఇంగ్లీష్ నేర్పిస్తున్నారు, స్పోకెన్ ఇంగ్లీషో ఏదో అని పేరు పెట్టుకుని దానికి. కొంతమందికి సంస్కృతం నేర్పిస్తున్నారు, కొందరికి లెక్కలు నేర్పుతున్నారు, వీళ్ళలో ఎవరికైనా ఉద్యోగం లేకపోతే ఉద్యోగానికి ఒకరికొకరు సాయం చేసుకుంటున్నారు, ఒకరికొకరు ఆర్థిక సహాయం చేసుకుంటున్నారు. అంటే ఈ మనుష్యులంతా ఒక మంచి సత్సంగంగా ఏర్పడి సత్సంగ సభ్యుల్లో ఒకరికొకరు సహాయం చేసుకోవటం కూడా మానుష యజ్ఞమే. ఎవరికో ఉద్యోగం లేదు, ఆ ఉద్యోగం ఆయనకి రావాలని ఆయన పేరు మీదుగా పక్కన ఉన్నవాడు సుందరకాండమో సంక్షిప్త రామాయణమో పారాయణ చేశారంటే అది పితృయజ్ఞ, అది మానుష యజ్ఞమే. ఇంకా గొప్ప విషయం తెలుసా, ఏమంటే మీకు ప్రస్తుతం ఉద్యోగం లేదట, మీకు ఏమైనా ఖర్చులకి ధనం అవసరం ఉంటుందా అని అడిగి తెలుసుకుని యాతన పడుతున్న వాడికి, ఆర్థికంగా బాధపడుతున్న వాడికి ఎంతో కొంత సాయం చేస్తే అది మానుష యజ్ఞమే. ఈ కరోనా కాలంలో సత్సంగ సభ్యులు ఒకరికొకరు ఎంతో సాయం చేసుకున్నారు, మాట సాయం చేశారు, ధన సాయం చేసుకున్నారు, పారాయణలు సాయం చేశారు. ఈ సాయం మానుష యజ్ఞం. అంటే ఈ వద్దిపరి సత్సంగంలో ఉన్నటువంటి 15 గ్రూపుల్లో ఉన్న వాళ్ళంతా చేసింది ఒక అద్భుతమైన మానుష యజ్ఞం. ఈ మానుష యజ్ఞం మధ్యలో అంటే ఈ గ్రూపుల్లోంచి లెఫ్ట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళు మాత్రం నరక యజ్ఞం చేయడానికి పోయారు. వాళ్ళ కర్మ దేని మనం ఏం చేయగలుగుతాం, అప్పుడప్పుడు ఒక్కొక్కటి కర్మగాలు అందులోంచి పోతుంటారు, ఎందుకంటే మంచి నచ్చదు కనుక వాళ్ళకి, దురదృష్ట జాతకులు వాళ్ళు. ఎందుకని, దీనివల్ల నీకేం నష్టం వచ్చింది ఇప్పుడు, ఈ సత్సంగంలో ఒకరి కోసం ఒకరు పారాయణ చేశారు, ఒకరి కోసం ఒకరు సహాయం కోసం కబుర్లు చెప్పారు, ఒకరి కోసం ఒకరు ధనాన్ని అందించుకున్నారు లేదా ఆత్మధీర్యం అందించారు. వీళ్ళు భవిష్యత్తులో ఉద్యోగం చేసుకుని బాగుపడడానికి కొన్ని విద్యలు నేర్పారు. ఇవన్నీ ఎటువంటి మహత్తర కార్యాలండి, ఇవే పుణ్యకార్యాలండి, ఇవి మానుష యజ్ఞంలో భాగాలే. కాబట్టి మానుష యజ్ఞం నా భక్తులు చేస్తున్నారు, నాకు చాలా ఆనందం కలిగిస్తున్నది, మీరు వేరే చేయవలసిన అవసరం లేదు, నిజంగా మనుషులంటే మీరే. మానవ యజ్ఞం బాగా చేస్తున్నారు, మీరు అనేక యజ్ఞములు చేస్తున్నారు, అందులో ఈ మానుష యజ్ఞం సక్రమంగా చేస్తున్నారు. ఇందులో కూడా మానుష యజ్ఞం ఒకవేళ శక్తి లేకపోతే ఒక ముద్ద అన్నం పెట్టమన్నారు. ముద్ద అన్నం వాడికి ఏం కడుపు నిండుతుందండి అని మళ్ళీ కొందరు కర్మాను. పూర్వం ముష్టివాడి ఇంటికి వచ్చినప్పుడు అందరూ తలో ముద్ద పెట్టేవారు, తలకు గుప్పెడు బియ్యం వేసేవారు. 10 మంది వాళ్ళకి పెడితే ఈ భిక్షుకుడు 10 మంది 10 గుప్పిళ్ళు బియ్యం వేస్తారు కదా, ఈ 10 గుప్పిళ్ళు బియ్యం ఎంత బియ్యం అవుతాయి, ఇన్ని బియ్యం వాడు వండుకు తినడానికి వరకు వస్తాయి. ఇది ఒక పద్ధతి. రెండవది, రోజు నువ్వు తినే అన్నంలో ఒక ముద్ద అన్నానికి ఎన్ని బియ్యం వస్తాయో అన్ని, లేదా ఒక గుప్పిడి బియ్యం తీసుకో. ఆ గుప్పిడి బియ్యం అన్నం వండుకునే ముందు ఓ పాత్రలో వేయి. ప్రతి వారానికి ఒకసారి 7 గుప్పిళ్ళు బియ్యం ఉంటుంది కదా, ఆ గుప్పిళ్ళు 7 గుప్పిళ్ళు బియ్యం ఎవరైనా పేదవాడికి, నిజంగా పేదవాడు అన్నవాడు ఉంటే వాడికి దానం చేసి, లేదా నెలకు ఒకసారి 30 గుప్పిళ్ళు బియ్యం అవుతాయి నెలకొకసారి అవి దానం చేయి. అసలు పేదవాడు దొరకట్లేదండి అన్నప్పుడు ఏం చేస్తావు, ఈ గుప్పిళ్ళు బియ్యం మీ కుల పురోహితుడికో గురువుగారికో లేకపోతే అది ఇవి కాకపోతే తప్పనిసరిగా ఎక్కడో చోట అన్నం తినడానికి వెంపర్లు ఆడుతున్న వాడు దొరుకుతారు, అటువంటి వాడికి ఇవ్వండి. అయ్యా మేము అమెరికాలో ఉన్నాం, ఆస్ట్రేలియాలో ఉన్నాం, రోజు 30 గుప్పిళ్ళు పోగేసి 30 గుప్పిళ్ళు పెట్టుకెళ్ళి మీరు చెప్పినట్టుగా ముష్టాడికి ఇవ్వడానికి, అసలు మాకు అమెరికాలో ముష్టాడే కనపడ్డండి, ఒకవేళ కనపడిన ఘరానా ముష్టివాడు ఉంటారండి, ప్లీజ్ గివ్ మీ అట్లీస్ట్ $10 అంటాడు, కానీ ఈ బియ్యం ఎవడు తింటాడండి అని మళ్ళీ కొందరికి అనుమానం వస్తుంది. అలా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, కాబట్టి ఆ మాట నేను చెప్పవలసి వస్తుంది. గురువుగారు మీరు చెప్పినట్టు మానుష యజ్ఞం చేద్దామంటే భారతదేశంలో కుదురుతుందండి, అక్కడ గోధుమలో బియ్యమో ఇంకోటి వేస్తే పుచ్చుకుంటారు, ఇక్కడ మా దగ్గర అంతసేపు బ్రెడ్ తినేవాడు తప్ప, మా థ్రెడ్ లాగేవాడే తప్ప, మాట వరసకు కూడా 10 గుప్పిళ్ళు బియ్యమో ఇంకో గుప్పిళ్ళు బియ్యమో పుచ్చుకునేవాడు ముష్టివాడు దొరకరు. మేము మానుష యజ్ఞం ఎలా చేయాలని అడిగారు. దాని ఒకటే మార్గం, మీకు నచ్చిన పీఠములు, మీకు నచ్చిన అన్నసత్రములకు సంవత్సరానికి ఒకసారు, 2 ఏళ్ళకొకసారు, 6 నెలలకు ఒకసారి మీకు తోచిన కొంచెం ధనం ఇవ్వండి. అంటే మంచి సత్రాలకి లేదా మంచి పీఠములకు మంచి గురువులు సేవ చేస్తారని నమ్మకున్న చోటికి పంపండి. మీరు పంపిన ధనాన్ని వాళ్ళు అన్నదానానికి తప్పక వాడతారు. ఇప్పుడు కొన్ని చోట్ల కాశీ సత్రాలు ఉన్నాయి, అలాగే మన ప్రణవపీఠం ఉంది, తప్పనిసరిగా ఇక్కడ ఎప్పుడూ అన్నదానం జరుగుతూనే ఉంటుంది. అలాగ అద్భుతమైన కొన్ని సంస్థలు ఉన్నాయి, ఆ సంస్థలకి గ్యారంటీ కార్డు లాంటిది ఉంటుంది. అంటే వాళ్ళు మీరు ఇచ్చిన ధనం సద్వినియోగం చేస్తారు, దుర్వినియోగం చేయరు. అటువంటి వాటికి అప్పుడప్పుడు పంపడమే మానుష యజ్ఞం. ఇక చిట్ట చివరిది బ్రహ్మయజ్ఞం. ఇది చాలా గొప్పది. బ్రహ్మచారికి మనం ఇచ్చే భిక్ష బ్రహ్మయజ్ఞం అని పిలువబడుతుంది. మనం ప్రతిరోజు పూర్వకాలంలో అతిథుల కోసం ఇంటి ముందు ఎదురు చూసి కాసేపు ఎవరన్నా బ్రహ్మచారి వస్తారేమో అని ఎదురు చూసి ఆయనకు అన్నం పెట్టేవారు. ఇది బ్రహ్మయజ్ఞం. కానీ బ్రహ్మయజ్ఞం అంటే కేవలం బ్రహ్మచారికి పెట్టేది కాదు. గరుడ పురాణం చాలా అద్భుతంగా చెప్పింది, అవన్నీ తెలుసుకుందాం. నిరంతరము బ్రహ్మతత్వాన్ని తెలియజేసే, అంటే పరబ్రహ్మతత్వాన్ని తెలియజేసే, భగవంతుని గురించి తెలియజేసేటటువంటి వ్యక్తిని పూజించడం బ్రహ్మయజ్ఞం. బ్రహ్మజ్ఞానం కలిగిన వారికి ఎంతో కొంత దానం చేయడం బ్రహ్మయజ్ఞం. పరోపకారం తప్ప తన జీవితంలో పరాపకారం చేయని వాడు కొందరు ఉంటారు. వాడు జీవితం అంతా ఇతరులకు ఉపకారం చేయడంతో గడుపుతారు. అటువంటి మహాత్ములకు యథాశక్తిగా సహాయం చేయటం బ్రహ్మయజ్ఞం. దేవాలయాలకి, లింగ ప్రతిష్టలకి, లేక ఎక్కడైనా చెరువులు తవ్విస్తున్నప్పుడు ఆ చెరువులు తవ్వించడానికి, కాలువలు తవ్వించడానికి, అప్పుడప్పుడు చలివేంద్రాలు పెట్టడానికి చేసే సహాయం బ్రహ్మయజ్ఞమే అని పిలువబడుతుంది. ఇది కాక ఉపనిషత్తులు కానీ, వేదములు కానీ, ఇతిహాసములు కానీ, పురాణములు కానీ పారాయణం చెయ్యడం కూడా బ్రహ్మయజ్ఞమే. ఉదాహరణకి నిన్నటి నుంచి మన సత్సంగ సభ్యులు సుందరకాండమును పారాయణం చెయ్యడం మొదలుపెట్టారు. రోజు ఒక సర్గ కానీ, లేదా బాగా పెద్ద సర్గ అయితే ఓ 100 శ్లోకాలు కానీ పారాయణం చేస్తున్నారు. కొన్ని సర్గలు చిన్నగా ఉంటాయి కనుక సర్గ మొత్తం చేసేయచ్చు. ఉదాహరణకి 8వ సర్గ ఉంది సుందరకాండంలో, శ్లోకాలన్నీ కలిపి 7 ఉంటాయి అంతే. 7 శ్లోకాలు ఎంతసేపు? కాబట్టి చిన్న సర్గ ఒకేసారి అయిపోతుంది. మొదటి సర్గ ఉంది, 210 శ్లోకాలు ఇంచుమించుగా ఉన్నాయి. అన్నీ ఒకేసారి చదవలేరు కాబట్టి నిన్న 108, ఆ తర్వాత 102 చేయొచ్చు. ఇలా రోజు కొంతసేపు సుందరకాండమును మీరు పారాయణం చేస్తున్నారే పడుతుంది. కాబట్టి బ్రహ్మయజ్ఞం అంటే అదే, ఇంకా అంతకుమించి ఒక్కర్లా. ఈ విధంగా నిరంతరం పారాయణములు చేయుట, నిరంతరము అత్యద్భుతమైనటువంటి దేవకార్యములు చేయడం కూడా బ్రహ్మయజ్ఞం అనే పిలువబడుతుంది. ఈ పంచయజ్ఞములు చేసి తీరాలి. ఇవి చేస్తే అమ్మవారి అనుగ్రహానికి గురవుతారు. పంచయజ్ఞ ప్రియా అని అమ్మవారికి పేరు. ఈ పంచయజ్ఞములు నిరంతరం చేసినటువంటి వాడు విష్ణు స్వరూపుడు అవుతాడు. ఎప్పుడు మీరు ఈ దానములు చేసినా, యజ్ఞములు చేసినా విష్ణురు 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 గొక్క తిప్పుకోకుండానండి, లేదా నారాయణ 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 అండి. నారాయణ నామస్మరణ పూర్వకముగా చేసే ఈ పంచయజ్ఞములు అత్యంత శక్తివంతములవుతాయి, మిమ్మల్ని మీ కుటుంబాన్ని రక్షిస్తాయి. ఈ పంచయజ్ఞాల్లో ఏదో ఒకటి చెప్పిపోయినా, ఎవరికి ఏమీ భోజనం పెట్టకుండా, ఏనాడు దానం చేయకుండా, తనకి మాత్రమే డబ్బు సంపాదించుకుని తాను మాత్రమే తినే దుర్మార్గుడు పంది జన్మెత్తుతాడట. గరుడ పురాణంలో చెప్పిన శ్లోకం అన్నమాట. నరకంలో నాశనం అయిపోయి మళ్ళీ భూమి మీద పంది అయిపడతాడు వాడు. ఏది? ఎవరికి ఏమీ దానం చేయక ఈ పంచయజ్ఞములలో ఏ యజ్ఞము చేయని దుర్మార్గుడు పంది జన్మెత్తుతాడు. పక్షులుగా పుడతాడు, పశువులుగా పుడతాడు, నానాయాత్ర పుడతాడు. నానాయాత్ర పడ్డమే కాదు, ఆ తర్వాత మళ్ళీ పాపాలు పొందుతాడు, పాపాలు చేస్తాడు, చివరికి సర్వనాశనం అయిపోతాడు. అందువల్ల సోమరితనం వల్ల కానీ, వ్యామోహం ధన వ్యామోహం వల్ల కానీ, కుటుంబ వ్యామోహం వల్ల కానీ ఈ పంచయజ్ఞముల జోలికి వెళ్ళని నీచుడు బాగుపడడు. కాబట్టి తప్పనిసరిగా ఎంతో కొంత ఈ పంచయజ్ఞములు చెయ్యండి. ఇది నారాయణ వాక్కని గ్రహించండి. 31వ తారీఖు వరకు ఏకదాటిన ఇలాగే ఈ సదాచారాలు సాయంత్రం 5 నుంచి 5:30 దాకా ఇంచుమించుగా మీకు నేను వివరిస్తాను. 1వ తారీఖు నుంచి నా ప్రయాణ విశేషాలను బట్టి లైవ్ ఉంటుంది. ఒకవేళ ఎక్కడన్నా ప్రయాణానికి వెళ్ళి అక్కడ మళ్ళీ పురాణం చెబితే ఆ పురాణం ఎలాగో మీకు ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా వీలున్నంత వరకు ఈ పురాణ ప్రసారం కోసం, ఆ తర్వాత వచ్చేటటువంటి బయట జరిగే పురాణాల ప్రసారం కోసం ఎదురు చూడండి. మళ్ళీ రేపు కలుసుకునేదాకా హరి ఓం తత్సత్.